అంత గొప్ప పేరు ఉన్నదో, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క యోగ విద్యకి ఆధారమైనటువంటి విషయాలు మనం చర్చించుకుంటున్నాం. కానీ ఏ సబ్జెక్ట్ అయినా రెండు ఉండాలి మీకు. ఒకటి ఏంటి అంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఉండాలి, లేకపోతే యోగ విద్య ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు వంటబట్టదు. తీవ్రమైనటువంటి ఆకాంక్ష, ఒక వివేకానంద, ఓ రామకృష్ణ పరమహంస, ఓ అరబిందో, ఓ మహాత్మా గాంధీ, ఓ ఐన్స్టీన్ ఈ జ్ఞానం వల్లే అయ్యారు. కానీ సరిగమ పదనిస అని ఏడు అక్షరాలు నాకు తెలుసు అంటే ఎవడు సంగీతజ్ఞుడు అవడు. దానికి విపరీతమైనటువంటి సాధన కావాలి. రవిశంకర్ అని ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక సితారు వాయించేవాడు ఉన్నారు. మీరు పేరు విన్నారా? మీరు కాశీలో నేను ఉన్నప్పుడు మా ఇంటి పక్కిల్లే ఆయింది. కాశీలో బెనారస్ హిందూ యూనివర్సిటీ మ్యూజిక్ కాలేజీలో ఆయన పనిచేశాడు కొన్నాళ్ళు. దానికి సంకేతంగా, దానికి కృతజ్ఞతగా ఆయన బర్త్డే నాడు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా కాశీకి వచ్చాడు. బెనారస్ హిందూ యూనివర్సిటీకి వచ్చి 3 రోజుల పాటు ఒక సంగీత సాగరంలో ముంచేసేవాడు. మొత్తం ఓపెన్ అన్నమాట. ఆయన అక్కడ కూర్చుని ఉండేవాడు, ఏదో ఒకసారి గ్యాప్ ఇస్తూ ఉండేవాడు. రాత్రి పడుకోవటానికి 4 గంటలు 5 గంటలు, మళ్ళా స్నానం అది చేసుకుని రావటానికి 2-3 గంటలు అలాగా. కానీ రోజుకి సుమారు 10-12 గంటలు వాయిస్తూ ఉండేవాడు ఆయన సితారు. ఫ్రీ అన్నమాట, ఓపెన్ గా ఒక పెద్ద ఆడిటోరియం ఉంది అక్కడ, 10-15 వేల మంది పట్టే ఆడిటోరియంలో ఆయన సంగీతం వాయిస్తూ ఉండేవాడు. వినేవాళ్ళు వింటూ ఉండేవారు, కానీ సీరియస్ గా వినేటటువంటి వాళ్ళు ముందుకు వచ్చి కూర్చునేవారు. నాకు బాగా గుర్తు, అప్పుడు నేను సైన్స్ స్టూడెంట్ ని, ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుతున్న యూనివర్సిటీలో. అసలు నా తెలియదు కూడా రవిశంకర్ గారు అనే ఒక మహాత్ముడు ఒక భారతదేశ సంగీతానికి ఒక మణిపూస లాంటి వ్యక్తి అక్కడ కచేరీ చేస్తున్నాడు. చాలా మంది అక్కడ ఉన్నారు కనుక నేను వెళ్ళా లోపలికి. లోపలికి వెళ్ళాను, కూర్చున్నాను. సరే ఇంకా ఆయన సంగీతం గురించి నేను మీకు నచ్చింది. అక్కడే ఉండిపోయాను ఆ రోజు రాత్రి, అక్కడే ఉండిపోయాను మర్నాడు రాత్రి కూడా, అక్కడే ఉండిపోయాను. దూరంగా ఎక్కడో 10,000 మందిలో ఒక్కడే నేను. ఆ 10,000 కూడా కంటిన్యూస్ గా కాదు, చెప్పాను కదా 3 రోజులు చేసేవాడు ఆయన. వచ్చేవాళ్ళు వస్తూ ఉండేవారు, ఊళ్ళోంచి వచ్చేవాళ్ళు, పక్క ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు ఉండేవారు. అందరికీ ఆ డేట్స్ తెలుసు. ఆయన బర్త్డే నాడు 3 రోజుల పాటు ఆయన ఈ సంగీత విభావరి పెడతాడు అని. అదంతా అయిపోయిన తర్వాత నాకు తెలియదు ఆయన నన్ను గమనిస్తున్నాడు, గమనిస్తాడు 10,000 మందిలో అని. ఎక్కడో కూర్చున్నా నేను దూరంగా. నేను మొత్తము కూడా ఒక వ్యక్తిని ఉద్దేశించే నేను ఈసారి కచేరీ చేశాను. ఆ వ్యక్తి లేచి నుంచోవాలి అన్నాడు. నాకు తెలిస్తేగా నాకు సంగీతం గురించి ఏమీ రాదు, ఇప్పటికీ రాదు, అప్పుడే కాదు ఇప్పటికీ కూడా నాకు సంగీతం గురించి ఏమీ తెలియదు నాకు. కానీ ఏకాగ్రత అవసరం ఏ విషయంలో అయినా. అది గురువులు గుర్తించాలి. మళ్ళా నేను ఈ సంఘటన నా జీవితంలో నేను ఎప్పుడు ఎందుకు గుర్తుంచుకుంటాను అంటే, నాకు ఇష్టం లేని సబ్జెక్ట్, నాకు తెలియని సబ్జెక్టులో కూడా నాకున్న ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి, ఆనాడు ప్రపంచంలో ఉన్నటువంటి, జీవించి ఉన్నటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి చేత గుర్తింపబడ్డాను. ఆ విధమైనటువంటి మానసిక స్థితి మీకు ఉంటే మీరు కూడా అంత గొప్పవాళ్ళు అవుతారు. రెండో సంఘటన మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ రవిశంకరే సితార్ నేర్చుకుంటున్నప్పుడు కాశీలోనే అల్లావుద్దీన్ అని, అల్లావుద్దీన్ ఖాన్ ఆయన పేరు కూడా మీరు వినుంటారు, ఆయన దగ్గర ఆయన శిష్యుడికని చేశాడు. చేస్తున్నప్పుడు మొదటి పాఠం నేర్చుకున్నాడు మొదటి రోజు. ఎవరు? ఇంకా మొదటి రోజు నేర్చుకున్నాడు. నేను ఇందాక చెప్పిన ఉదాహరణ ఏంటి అంటే ఆయన యొక్క పరాకాష్ఠ గురించి చెప్పాను. ఇప్పుడు ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటన, దీనికి ఒక 20 సంవత్సరాల పూర్వం ఆయన ఇంకా సంగీతం నేర్చుకోలేదు, నేర్చుకునేటటువంటి తపన ఉంది. మొదటి రోజు క్లాస్ ఆయన చెప్పాడు అల్లావుద్దీన్ సరిగమ పదనిస. ద్వితీయ విఘ్నం కాకూడదు అని మన వాళ్లలో నాకు చాలా అనుభవం. 2వ రోజు గ్యారంటీగా వస్తారు, 3వ రోజు నుంచి మానేస్తారు. ద్వితీయ విఘ్నం కాకూడదు అని వచ్చినందువల్ల కంటిన్యూస్ గా ఆయన చేయరు. అలాగే నార్త్ ఇండియాలో కూడా కాన్సెప్ట్ ఉంది కనుక రెండో రోజు కూడా నువ్వు రాబాబు ద్వితీయ విఘ్న ఉండకూడదు అని రమ్మన్నాడు అల్లావుద్దీన్ ఖా గారు. సరే ఆయన వెళ్ళాడు సితార్ తీసుకుని. ఆయన ఏదో పెళ్లికి వెళ్ళవలసి ఉంది. కాశీలో ఇళ్ళు ఎలా ఉంటాయంటే ఒక సన్నని ఇరుకు సందుల్లో ఉంటాయి. ఎంత ఇరుకు సందులు ఉంటాయంటే మనిషి ఇలా వెళ్తూ ఉంటే ఎదురకుండా ఆవు వస్తుంది అనుకో, నువ్వు ఇంట్లోకి వెళ్లాల్సిందే, జాగా ఉండదు పక్క మీద, లేకపోతే ఆవు కాళ్ళ నుంచి దూరి వెళ్ళాలి కింద నుంచి. అలాంటి ఇరుకు సందులు అది మిసిరి పోకరాని అక్కడ ఉండేవాళ్ళం మేము. సరే ఆయన, నిన్న నేను నీకు చెప్పాను కదా నువ్వు ప్రాక్టీస్ చేసుకో, ప్రాక్టీస్ చేసుకున్నాక ఇదిగో ఈ తాళం, ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపో, మేము మళ్ళా 3 రోజుల తర్వాత వస్తాము, దానికి 1 గంట ముందు రా నువ్వు, తాళం తెరిస్తే చాలు అన్నాడు. సరే ఆయన సాధన మొదలెట్టాడు. ఏం సాధన అంటే సరిగా 10 నిమిషాలే, అంతకంటే ఇంకా ఆయన నేర్చుకోలేదు, మొదటి రోజు క్లాస్ అది. సరిగా 10 నిమిషాలే ఆయన వాయిస్తో కూర్చున్నాడు, వీళ్ళు వెళ్ళిపోయారు బయట తలుపు గొళ్ళెం పెట్టుకుని. తాళం చెవి తాళం ఇతనికి ఇచ్చారు. కిటికీ నుంచి తలుపు తెరుచుకుని అడుగు నాయన లోపల నుంచి, ఎవరో గొళ్ళెం తీస్తారు బయట నుంచి వెళ్లేవాళ్ళు, తర్వాత నువ్వు తాళం వేసుకుని ఇంటికి వెళ్ళిపో, ఇది ఒప్పందం. 4 రోజులు బదులు 6 రోజులైంది వాడు రావటానికి. పెళ్లికి వెళ్ళారు, అందులో ఆయన చాలా గొప్ప విద్వాంసుడు, సంగీత విద్వాంసుడు, నేచురల్ గా అంత తొందరగా వదలరు. 6 రోజుల తర్వాత వచ్చి చూస్తే గొళ్ళెం పెట్టే ఉంది. ఇంకా అల్లావుద్దీన్ ఖా గారి భార్య ధుమధుమలాడింది, చూడు బాధ్యత ఉండదు పిల్లలకి, మనం తాళం వేసుకు వెళ్ళమన్నాం, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో తెలియదు. ఇంకా గళ్ళు తీస్తే ఇంకా సరిగా 10 నిమిషం వినిపిస్తున్నాయి, పర్ఫెక్ట్ రాగంతో వినిపిస్తుంది. ఆశ్చర్యపోయాడు అల్లావుద్దీన్ ఖా, ఇంత అద్భుతంగా సరిగా 10 నిమిషాలు నేనే వాయించలేను, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే రవిశంకర్ అక్కడ ఇంకా ఉన్నాడు, ఆ చిన్న కుర్రాడు 18 ఏళ్ల కుర్రాడు, మీ వయసు వాడే, ఇంకా వయసున్నాడు. అది అంటే ఏంటి, 6 రోజులు అతనికి తిండి లేదు, తిప్పలు లేవు, ఏమీ లేదు, కట్టుకథలేం కాదు, అందుకే ఆయన అంత గొప్పవాడయ్యాడు, మనం ఇలా ఉంటాం. కావలసింది ఏంటి అంటే విషయం తెలియటమే కాదు, తెలిసిన విషయాన్ని మీరు ఆచరణలో పెట్టగలగాలి, చాలా తీవ్రమైనటువంటి కష్టపడగలగాలి. మొన్న బాలసుబ్రహ్మణ్యం గురించి ఇంటర్వ్యూ ఏదో వస్తుంది టీవీలో, నేను ఇంకో కొంతమంది చూస్తున్నాం, ఆ చూస్తున్నటువంటి ఆయన పాడగలడు బాగానే, చాలా బాగా పాడగలడు, బాగానే అని కూడా కాదు చాలా బాగా పాడగలడు. మేము ఆయన ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు పాడమని అడుగుతూ ఉంటాం. ఆయన ఎప్పుడు 2 లైన్లే పాడతాడు, 3వ లైన్ నేర్చుకోలేదు ఆయన. గొంతుకు బాగుంటుంది, ఎంత బాగుంటుందో మీరు ఊహించుకోండి, ఆ 2 లైన్లే మేము పాడించుకుని వినిపించుకుంటాం. అది 5-6 సంవత్సరాలు బట్టి జరుగుతోంది మాకు ఆయనకి మధ్య. ఆ బాలసుబ్రహ్మణ్యం యొక్క ప్రోగ్రామ్ చూస్తూ ఆయన ఏమన్నాడంటే, నేను కూడా అలా అవుతే బాగుంది నువ్వు అని, మీరు అవ్వలేరు అన్నాను స్పష్టంగా, మొహమాట పడకుండా. ఎందుకు అవ్వలేరు మీకు అర్థమైంది కదా, గొంతుగా ఉంది, 10 మంది ఆ గొంతుక విని అప్రిషియేట్ చేసేటటువంటిది ఉంది, కానీ ఒక పాట పూర్తిగా రాదు. ఇంకా మీరేం పాడతారు, ఆయన 80 వేల పాటలు ఎన్నో పాడాట బాలసుబ్రహ్మణ్యం. చెప్పింది ఎందుకో ఇది అర్థం చేసుకోండి, విషయం చాలా అద్భుతమైనదే. మొత్తము భారతీయ యోగ విద్య అంతా కూడా ఈ ఓంకారం మీదే ఆధారపడి ఉంది. కానీ ఓంకారం మీద ఆధారపడి ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు చాలా తీవ్రమైనటువంటి సాధన చేసుకోవాలి. సాధన అంటే ప్రాక్టీస్ చేయటమే, చేసేటమే. 121 రకాలుగా చేయవచ్చు అని చెప్తారు దాన్ని ఓంకారం గురించి, ఒక రకంగా కాదు 121 రకాలుగా. 121 అనే సంఖ్య ఎందుకు వస్తుంది అంటే 11 × 11, మనకి 11 ఇంద్రియాలు ఉన్నాయి, ఒక్కొక్క ఇంద్రియాన్ని మళ్ళా 11 సార్లు మీరు సబ్ డివిజన్ చేసుకోవచ్చు ఈ ఓంకారంతో. అన్ని రకాలుగా మీరు ఓంకారాన్ని చేసుకోవచ్చు, కానీ ఇదేం ఒక రోజులో రాదు. మొట్టమొదట కావాల్సింది ఏంటి అంటే తీవ్రత, సాధన యొక్క తీవ్రత. రెండవది ఏంటి, కంటిన్యూటీ. నాకు బాగుంది ఇవాళ మాస్టర్ చెప్పారు అని మేము కిందకి దిగాం, అసలు ఇంక ఇక్కడేను, ఇవాళ రాత్రల్లా మేము కూర్చొని ఓంకార సాధన చేసుకుంటాం, రిజల్ట్ రాదు. రోజుకి 20 నిమిషాలు పొద్దున్న చేసుకుంటే చాలు, పొద్దున్న వీలవుతే, పొద్దున్న వీలు కాకపోతే ఎప్పుడైనా రోజులో చేసుకోండి. ఒకే ఒక కండిషన్ ఏంటి అంటే ఆహారం తీసుకున్న తర్వాత కనీసము 4 గంటలు గ్యాప్ ఉండాలి, కనీసం 4 గంటలు గ్యాప్ ఉండాలి. అదొక్కటి గుర్తుంచుకోండి. ఆహారం తీసుకునే ముందు చేసుకుని ఒక 20 నిమిషాలు ఆగి ఆహారం తీసుకోవచ్చు. రూల్స్ అర్థమయ్యాయి కదా. జత మీరు దీన్ని బాగుంది కదా అని ఎక్కువసేపు చేయక్కర్లే. 20 నిమిషాల కంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ చేసుకోకండి. 20 నిమిషాల కంటే తక్కువ చేసుకోవచ్చు మీరు. 20 నిమిషాలు ఇస్ ద మాక్సిమం లిమిట్ ఫర్ ఎనీ సాధక. ఏ సాధకుడికైనా సరే ఓంకార సాధన 20 నిమిషాల కంటే ఎక్కువ చేసుకోకండి. ఇది చేసుకుంటే ఏమవుతుంది? ఈ ఓంకార సాధన వల్ల మీరు ఏమి పొందగలుగుతారు? దానికి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఆన్సర్ కంటే గొప్ప ఆన్సర్ నేను ఇవ్వలేను. భగవద్గీత 6వ అధ్యాయంలో చెప్తాడు ఆయన, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. అర్జునుడికి ఈ ఓంకార సాధన గురించి చెప్తూ అర్జునుడికే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, ఈ సాధన నువ్వు కనుక చేసుకుంటే యం లబ్ధ్వా ఏదైతే నువ్వు పొందితే మన్యతే నాధికం తత, ఇంతకంటే గొప్పదైనటువంటిది నేను నా జీవితంలో పొందలేదు అని అనుకుంటావు అని అర్జునుడికి చెప్పాడు. నీకు నాకు కాదు అక్కడ చెప్పబడుతున్నది ఈ లాభాల గురించి ఎవరికి అంటే అర్జునుడికి కూడా ఏమనిపిస్తుంది అంటే, ఈ ఓంకార సాధన చేసినట్టే ఇంత గొప్పదైనటువంటి లాభం నేను ఇంకా పొందలేదే అర్జునుడికి అనిపిస్తుంది. అర్జునుడు ఎలాంటి వాడు మీకు తెలుసు కదా. బై బర్త్ హీఈస్ ఎ ప్రిన్స్. శివుణ్ణి వధించాడు యుద్ధంలో, ఇంద్రుడి యొక్క అధర సింహాసనాన్ని పొందినటువంటి వ్యక్తి, ఊర్వశి లాంటి అప్సరస్ అని అమ్మ అనగలిగినటువంటి వ్యక్తికి, అంత యోగికి కూడా ఈ ఓంకార సాధన చేస్తే ఏమనిపిస్తుంది అంటే, ఇంత గొప్పదైనటువంటిది నాకు తెలియలేదే, నేను నేర్చుకోలేదే అనిపిస్తుంది. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. మీ అదృష్టం ఖచ్చితంగా ఈ ఏజ్ లో పట్టుకుంటున్నారు దీన్ని మీరు. కానీ మీ అదృష్టం నేను ఎప్పుడు అనగలను అంటే, మీరు దాన్ని కంటిన్యూ చేస్తే, ఈ సాధనని మీరు కంటిన్యూ చేసుకుంటే, నేను ఆల్మోస్ట్ ప్రతి నెలా వస్తాను పూర్ణమికి దరిదాపుల్లో అన్నది మీకు తెలుసు. అంచేత నెక్స్ట్ మంత్ వచ్చేసరికల్లా మీరు ఒక స్థితికి వచ్చేసి ఉండాలి. నెల రోజుల పాటు కంటిన్యూస్ గా చేస్తే గ్యారంటీగా మీరు ఒక స్థితికి వస్తారు. నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఇంత మీకు ముందు ఎందుకు చెప్తున్నాను అంటే, చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది, ఏముంది అంతేగా అంటాం. కానీ అర్జునుడికి కూడా ఇంత గొప్ప లాభం నాకు దొరకలేదు అనిపించగలిగితే, వివేకానంద మెడ్రాసులో చికాగోలో ఘన విజయం సాధించి వచ్చాక ఆ రథాన్ని, గుర్రాలు ఉంటే గుర్రాలను తీసిచ్చారు స్టూడెంట్స్. ఆ అదృష్టం మరి మెడ్రాస్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి దక్కింది. ఆయన బగ్గీని వీళ్ళు లాగారు, గుర్రాల బదులు గుర్రాలు లాగి. విదేశీ పరిపాలనలో ఉన్నాం మనం అప్పుడు. ఇప్పుడంటే ఇంకా మనకి ఇంకా ఎక్కువ కుతూహలం ఉండాలి భారతీయ సంస్కృతి అంటే. అప్పుడైతే విదేశీ సంస్కృతి వ్యామోహాల్లో జీవిస్తున్నటువంటి మనము, వివేకానంద సాధించినటువంటి ఆ ఘన విజయంతో ఉత్సాహంతో ఆ టౌన్ హాల్ దగ్గరికి వీళ్ళు లాక్కుని వెళ్ళారు స్టూడెంట్స్. మరి ఇప్పుడు స్టూడెంట్స్ ఒక భారతీయ యోగికి ఆ గౌరవం ఇస్తారో, లేకపోతే వాడి గతి ఏం పట్టినా మాకెందుకు అని పడి ఉంటారో? న్యూస్ పేపర్స్ అవి చూస్తూ ఉంటే మనకి అవగాహన ఉంది కదా, మనకి భారతీయ సంస్కృతి మీద ఎంత ప్రేమ ఉన్నదో. కానీ ఆ వివేకానందని అక్కడ తీసుకెళ్లేక ఆయన ఆనందంతో చెప్పింది ఏంటి అంటే, ఐ వాంట్ యూత్, నాకు పిల్లలే కావాలి, యువకులే కావాలి. కానీ మామూలు యువకులు మామూలు యువతులు నాకు అక్కర్లేదు. ఐ వాంట్ దెమ్ విత్ మజిల్స్ ఆఫ్ ఐరన్ అండ్ నర్వ్స్ ఆఫ్ స్టీల్. వాళ్ళు ఎలా ఉండాలి అంటే, వాళ్ళ మజిల్స్ ఇనుముతో తయారు చేయబడి ఉండాలి, వాళ్ళ నరాలు స్టీల్తో తయారు చేయబడి ఉండాలి. అలాంటి యువకులు నాకు కావాలి. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారని ఆయనే ప్రశ్నించుకుని ఆయన ఏం చెప్తాడు అంటే, ఇన్ని మందిరాలు అక్కర్లేదు, ఇన్ని మస్జిద్లు అక్కర్లేదు, ఇన్ని చర్చిలు అక్కర్లేదు, ఇన్ని గురుద్వారాలు అక్కర్లేదు. లెట్ దేర్ బి ఓంకార్ టెంపుల్స్. ఈ ఓంకార సాధన నేర్పేటటువంటి టెంపుల్సే కనుక ఉంటే ఖచ్చితంగా నాకు నేను కోరుకున్నటువంటి ఆ యువకులు యువతలు లభిస్తారు. ఎవరు వాళ్ళు? విత్ మజిల్స్ ఆఫ్ ఐరన్ అండ్ నర్వ్స్ ఆఫ్ స్టీల్ అని వివేకానంద ఎలుగెత్తి చెప్పినటువంటి ఆ సాధన, ఈ ఓంకార సాధన ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజులలో నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ అందరి ప్రయత్నాలు, మన ప్రయత్నాలు, గురువుల యొక్క ప్రయత్నాలతో ఖచ్చితంగా ఈ ఓంకార మందిరాలు వస్తాయి, ఏర్పడతాయి. కానీ బీజాన్ని మీరు వెయ్యాలి. ఈనాడు వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ అంత గొప్పగా ఉంది. కానీ ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉండేవాడు మీకు తెలుసు కదా, ఓ పుట్టలో ఉండేవాడు. దాని తర్వాత ఓ చెట్టు కింద ఉన్నాడు చాలా సంవత్సరాలు. దాని తర్వాత కదా ఇంత గొప్పదైనటువంటి ఒక విశాలమైనటువంటి దేవాలయం కాంప్లెక్స్ తిరుమలలో తయారైంది. అంటే ఓంకార సాధన అంత అద్భుతమైనటువంటి లక్ష్యం వైపు మిమ్మల్ని తీసుకెళ్లగలదు. మిమ్మల్ని యోగులు చేయటమే కాదు, భారతీయ యోగ విద్య మీరు తెలుసుకునటమే కాదు, రోగరహితమైనటువంటి వృద్ధాప్యరహితమైనటువంటి మృత్యువు లేనటువంటి జీవితం మీకు అందించటమే కాదు, మనము ఖచ్చితంగా ప్రపంచానికి దీన్ని అందజేయగలుగుతాము. అంటే ఇదేదో ఆశామాషిది అని మాత్రం అనుకోకండి మీరు, కానీ ఎంతదైనా కూడా ఆశామాషిగానే స్టార్ట్ అవుతుంది, అది అర్థం చేసుకోండి. జత నిన్న నేను ఆ గురించి చెప్పాను, నేను మళ్ళీ ఒకసారి మీరు కళ్ళు మూసుకుని ఆ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు, మీ శరీరం ఒక వీణలాగా మారుతోంది, మీ శరీరంలో ఉన్నటువంటి నరాలు ఒక విశేషమైనటువంటి శక్తిని మీకు అందిస్తున్నాయి అన్నది గమనించుకుంటూ చేయండి. చాలా మందికి ఇప్పుడే అనుభూతి వచ్చేస్తుంది, అనుభూతి రాకపోయినా ఏం అనుభూతి రావాలో నేను చెప్పాను నిన్న. ఏం అనుభూతి రావాలి? మీ నడుము పైనుంచి కడుపు లోపలికి వెళ్తున్నటువంటి భావన రావాలి. కావాలంటే మీరు ఆ అంటున్నప్పుడు కడుపును మెల్లిగా లోపలికి తీసుకెళ్ళండి. అది ఎక్సర్సైజ్ లాగా మాత్రం దయచేసి చేయకండి, అది సహజంగా జరిగే ప్రక్రియ. మీ యొక్క భావన దానికి కలపండి. ఆ అంటున్నప్పుడు నరాల మీద నుంచి అలా పైకి వెళ్తున్నట్టు, కడుపు లోపలికి వెళ్తున్నట్టు భావన చేసుకోండి, కళ్ళు మూసుకోండి. ముక్కుతో గాలి పీల్చుకోండి. వెళ్తున్న ఫీలింగ్ వస్తుందా మీరు? ఎంతమందికి వస్తుంది అది చేయొద్దండి, మిగతా వాళ్ళకి కూడా మెల్లిమెల్లిగా అది వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, రాబోయేటటువంటి రోజులలో ఓ విశేషమైనటువంటి శాస్త్రము ప్రపంచానికి అందజేయబడబోతోంది. దాన్ని బాడీ లాంగ్వేజ్ అంటాం. అంటే నువ్వు కూర్చున్నటువంటి పొజిషన్ బట్టి, నీ హావభావాలు బట్టి నువ్వు ఎలాంటి వాడివో చెప్పేసేటటువంటి విద్య. అమెరికాలో హాప్కిన్స్ యూనివర్సిటీలో మీరు కనుక సీట్కి అప్లై చేస్తే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు వాళ్ళు. ఇంటర్వ్యూకి పిలిచి వదిలేస్తారు అలాగా ఒక గంట సేపు. గంట సేపు వదిలేసిన తర్వాత మీరు మాట్లాడుకుంటారు, పక్కనే కూర్చుంటారు, ఏదో ఇంటర్వ్యూ ఏం చేయరు మీకు. చేసిన తర్వాత లిస్ట్ ఇస్తారు, ఫలానా 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 వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకున్నామని. రాబోయేటటువంటి రోజులలో అది జరగబోతున్నది. మీరు నేర్చుకోగలిగితే ఆ విద్య, ఈ ఆ అనేటటువంటి విద్య మీకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. బాడీ లాంగ్వేజ్, శరీరాన్ని చూసి మనిషిలో ఉన్నటువంటి జ్ఞానము తెలుసుకునేటటువంటిది. అది సంభవమేనా మాస్టరు? కమాండోస్ అని మీరు వినుంటారు, కమాండోస్ అనేటటువంటి వాళ్ళని ఎవరినైనా అడగండి, వాళ్ళకి ఇచ్చే శిక్షణ ఇదే. ఈ అకార సాధనే, కాంగ్ఫూలు అవి సినిమాలో మీరు చూశారు కదా, చెయ్యిలా పెట్టివాడు ఏమంటాడు, హా హు అంటాడా అండా? ఏ హా హు అన్నాను ఎందుకు, టీకా అనొచ్చుగా. ఎందుకు హా హు అంటారు? ఆ అనేటే మీ శరీరంలో ఉన్నటువంటి సంకల్ప శక్తిని పెంచుతుంది. అది భౌతిక జీవితంలో అకారాన్ని ఉపయోగించుకున్న వాడి దగ్గర శ్రీకృష్ణుడు ఉన్నట్టే, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనుధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్మతిర్మమ అక్షరాణం అకారోస్మి. ఈ అకారము అనేటటువంటిది శ్రీకృష్ణుడు యొక్క స్వరూపము, మీకు అది అర్థం అవ్వాలి. నారదుడు ఒకసారి అలా వెళ్తున్నట్ట, అలా వెళ్తూ ఉంటే కొంతమంది స్త్రీలు క్షతగాత్రులై శరీరంలోంచి నెత్తురు కారుతూ పడి ఉన్నారట. పడి ఉంటే పాప నారదుడు, ఒక దివ్య పురుషుడు, దేవర్షి మామూలు మనిషికే, మనిషికి నెత్తురు అది కారి పడి ఉంటే బాధపడి ఎందుకమ్మా ఇలా జరిగిందని అడుగుతాం కదా. అంటే అది ఖచ్చితంగా నారదుడు కూడా అడిగాడు ఏంటని. అంటే మేమందరం రాజాలు రాజునులము, నారదుడు అనేటటువంటి ఒక సంగీతం గురించి తెలియనటువంటి ఒక వ్యక్తే మమ్మల్ని ఖూనీ చేసి పెడుతున్నాడు. అప్పుడు నారదుడికి అర్థమైందిట, ఇందుకు చెప్తున్నాను అర్థమైంది, ఇది ఆ అంటే మీకు వచ్చేసింది అని దయచేసి అనుకోకండి, అది అంత ఈజీ కాదు. అక్షరాణం అకారుష్మి, అక్షరాలలో ఉన్నటువంటి అకార స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి మీరు దర్శించగలగాలి అంటే కొంచెం శ్రమ పడవలసి ఉంటుంది. కానీ మీరు ఇందుకు అదృష్టవంతులు అంటే మీరు ఉన్నటువంటి క్షేత్రము ఆల్రెడీ అలాంటి స్థితి పొందినటువంటి క్షేత్రం. ఇందులో ఉన్నటువంటి ప్రతి అణువులో ఆ అకారము స్పందిస్తుంది. అమ్మా ఆ మీకు తెలీదు, అమ్మ అనేటువంటి పదం మనం అందరి మాతృమూర్తులకి ఉపయోగిస్తాం. ఆమె మనందరినీ సృజించింది. మనకి రెండు కళ్ళు, రెండు చేతులు, రెండు ముక్కులు, నాసికా రంధ్రాలు, ఈ బ్రెయిన్, ఇదంతా మేము అమ్మల యొక్క అనుగ్రహమే. అది మీకే అనుగ్రహంగా అనిపించటంలే, మనం ఎంత కృతజ్ఞులో మీరు ఆలోచించుకోండి. ఇంత అద్భుతమైనటువంటి మానవ శరీరం, ఏ మానవ శరీరానికి అవసరం అయితే దేవతలు కూడా ఈర్ష్యపడతారు. ఆ మానవ శరీరం లభించినా కూడా ఈ మానవ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే విద్య మనం ఇన్నాళ్ళు నేర్చుకోలేదు. ఆ అనేటటువంటిది మొదటి స్టెప్. అది మళ్ళీ నాతో పాటానండి, ఆ మీ శరీరాల్లో వచ్చిన మార్పు మీకు ఇప్పుడే అర్థమైపోతుంది. ఎంత ఉత్తేజన, ఉత్సాహం వస్తుందో. దీని తర్వాత ఉకారం నేర్చుకుందాం మనం. బాడీ లాంగ్వేజ్ అని ఎలా నేను మీకు ఇందాక చెప్పాను, శరీరాన్ని బట్టి మనసులో ఉన్నటువంటివి తెచ్చుకోవచ్చు అని రాబోయేటటువంటి విద్య రాబోతుందో, ఈ ఊ అనేటటువంటిది మీ రక్త ప్రసరణని కరెక్ట్ చేస్తుంది. బీపీ, హార్ట్ ట్రబుల్, బ్లాకేజెస్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది తగ్గుతుంది. ఇది మెడికల్లీ ప్రూవ్డ్. అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఎంత మెడికల్లీ ప్రూవ్ అయినా కూడా పేషెంట్స్ కి ఇది చేయటం ఇష్టం ఉండదు, మందులు వేసుకోవటం ఇష్టం ఉంటుంది. డాక్టర్లు ఇప్పుడు ఎండీలో యోగా ఒక స్పెషల్ పేపర్ గా పెడుతున్నారు. మీకు తెలిసినో తెలియదు, ఎండీ అంటే ఎంబీబీఎస్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఇన్ మెడికల్. ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఒక స్పెషల్ పేపర్ ఉంది. ఆ పేపర్ రాసి పాస్ అవుతేనే వాడికి డిగ్రీ వస్తుంది యోగా కూడా. అందులో ఈ విషయాలన్నీ ఉంటాయి. ఊ అనేటటువంటిది మీ రక్త ప్రసరణని కరెక్ట్ చేస్తుంది, బాడీలో ఉండేటటువంటి టాక్సిన్స్ ని కరెక్ట్ చేస్తుంది. ఈ టాక్సిన్స్ కనుక కరెక్ట్ అవుతే మీ మెమరీ పవర్ పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మీకు పరీక్షలు రాబోతున్నాయి, మీరు చేసి చూసుకోండి, మీకే తేడా తెలుస్తుంది. కానీ ఒక రోజులో వచ్చేస్తుంది అని మాత్రం అనుకోకండి, కనీసం ఒక నెల చేసుకోండి. నెక్స్ట్ మంత్ నేను వచ్చినప్పుడు మీకు వచ్చినటువంటి అనుభూతులు వాటిని మనం డిస్కస్ చేసుకుందాం. చేసుకుంటే మీరు ఆటోమేటిక్ గా లైన్లో పడిపోతారు. ఈ ఉకారం ఏం చేస్తుందో అర్థమైంది కదా, రక్త ప్రసరణ కరెక్ట్ చేస్తుంది. అకారం ఏం చేస్తుంది, మీ భౌతిక శరీరాన్ని కరెక్ట్ చేస్తుంది, మీ డైజెషన్ ని కరెక్ట్ చేస్తుంది, మీ అరుగుదలని కరెక్ట్ చేస్తుంది. అరుగుదల అంటే భౌతికమైనటువంటి ఆహారం అరగదీయటమే కాదు, సబ్జెక్ట్ అర్థం కావటం లేదు, సబ్జెక్ట్ అర్థం అయిపోవటం మొదలెడుతుంది. అందుకు యోగులు ఈ ఓంకార సాధన పెట్టారు. ఏంటంటే ఆధ్యాత్మిక విద్య అంత ఈజీగా అందరికీ వంటపట్టారు, డైజెస్ట్ కాదు, అరగదు ఆ విద్య. ఆ ఓంకార విద్య ద్వారా ఆ యోగ విద్య అందరికీ అర్థమవుతుంది అని పెట్టారు వాళ్ళు. ఇప్పుడు మనం దాన్ని భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసం ఉపయోగించుకోవటంలో తప్పు మాత్రం ఏమీ లేదు, కానీ అంతకంటే కూడా చాలా ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది. అది మనసులో గుర్తుంచుకోండి. నాతో పాటు ఈ రెండో సాధనకి రండి. రెండో సాధన ఉచ్చారణ ఏంటి, ఊ ఈ ఉకారము మీ హృదయాలలో పేర్కొన్నటువంటి మాలిన్యాన్ని తొలగిస్తుంది. మొదటిది ఏం చెప్పాను అంటే మీ నెత్తుల్లో ఉన్నటువంటి మాలిన్యం పోతుంది. అది సరే, చాలా మందికి హృదయంలో ఒక తెలియని బరువు పేరుకుపోయి ఉంటుంది. మీకే చాలా మంది తెలియదు, ఇంకంటే పుట్టుకతోనూ వచ్చినటువంటిది కనుక. చుట్టూ సమాజంలో ఉన్నటువంటి బరువులు, ఆలోచనలో ఉన్నటువంటి బరువులు, మాలిన్యాలు, కుళ్ళు, ఇవన్నీ కూడా ఈ ఉకారంతో పోతాయి. మీకు ఇంతకుముందు స్టమక్ జీర్ణ వ్యవస్థ సెట్ అవుతుంది, రెండవది సెట్ అవుతుంది రక్త ప్రసరణ వ్యవస్థ సెట్ అవుతుంది, దీంతో బ్లడ్ సర్క్యులేషన్ ఉకారంతో. దీని తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్ తిమిరెక్కుంటుంది చాలా మందికి. కదులు ఇదివరకు మీ బ్రెయిన్ లో కదలని సెల్స్ దీంతో కదులుతాయి, అందువల్లే ఆ తిమిరి రావటం. చేత జీర్ణశక్తి కరెక్ట్ అవుతుంది, రక్త ప్రసరణ కరెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఆలోచనలు కరెక్ట్ అవుతాయి. సవ్యంగా ఆలోచించటం రాదు మనకి. మనం అనుకుంటాం మనం ఆలోచించటం వచ్చు అని, మనకు ఆలోచించటం రాదు. ఇంకంటే నిజంగా ఆలోచించగలిగేటటువంటి వ్యక్తులు ఇలాంటి సమాజంలో జీవించలేరు. ఖచ్చితంగా ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇందుకు ఒక వ్యక్తి విషం అమ్ముతూ ఉన్నాడు అని మీకు తెలిసిందనుకోండి. మీ ఊళ్ళో ఒక వ్యక్తి విషం అమ్ముతున్నాడు అని తెలిస్తే మీరేం చేస్తారు? అమ్మమంటారా వాడిని? వాడిని సాగుబడిచేత కొడతారా? ఖచ్చితంగా సాగుబడిచేత కొడతారా? లేకపోతే వాడిని అమ్ముకొని ఇస్తారా? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వాడు అమ్ముతో కూడా సిగరెట్ తాగితే నాయన నువ్వు చస్తావు, నీకు రోగం వస్తుంది అని చెప్పినా కూడా మేము ఈ ఊళ్ళల్లో ఇంకా సిగరెట్ అమ్మేవాళ్ళు ఉన్నారు అంటే మీకు ఇందాక చెప్పింది నమ్మాలో ఇప్పుడు చెప్పింది నమ్మాలో నాకు తెలియదు. ప్లస్ మీరే సిగరెట్లు కాల్చే ధనులు అనుకో, నాకు తెలియదు ఇక్కడ అలాంటి వాళ్ళు ఉండరనే నేను అనుకుంటున్నాను. నేను ఉంటే ఇంకా సిగ్గుపడాలి. దానికి కారణం ఏంటంటే వక్రించినటువంటి బుద్ధి. మీ తప్పు కాదు అసలు. చిన్న కథ గుర్తుంచుకోండి, ఎప్పుడు గుర్తుంచుకోండి మీ జీవితంలో ఇది. ఎప్పుడైనా ఓ పిచ్చి పని మీరు చేయబోతే, చెయ్యకూడనటువంటి పని మీరు చేయబోతే ఈ కథ గుర్తుంచుకోండి. ప్లస్ అనేటటువంటిది కనుక మీరు చేసుకుంటే మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది, బ్రెయిన్ పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా చూసారా లేదా మీకు గుర్తు రాకపోతే అని అనుకుంటారు మీరు తెలియకుండా అనుకోరా? ఇది సైంటిఫిక్ గా చేస్తున్నాం. అనుకునేంత అదే ఎవడైనా బుర్ర కొట్టుకుంటాడు ఇలాగా బుర్ర కొట్టుకుని అంటాడు. ఆ అనేది ఏదో రోజు స్పష్టంగా అనుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ పెరుగుతుంది. సైన్స్ అంటే ఏమీ లేదు, మామూలు వ్యక్తులు తెలియకుండా అజ్ఞానంతో చేసేది వీడు విజ్ఞానంతో చేస్తాడు, పద్ధతిగా చేస్తాడు, ఉక్రమ పద్ధతిగా చేస్తాడు. ఇంకా ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యేటటువంటి దానికి ఒక కథ నేను చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇరుగు పొరుగు రాజ్యాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు రాజ్యాలు ఉంటే గ్యారంటీగా కొట్టుకుంటాయి. ఇరుగు పొరుగు రాజ్యాలు ఎప్పుడు అవంతా అన్నాక సాయంత్రం 4:30కి ఆ 32 వాల్యూమ్స్ తీసుకొచ్చి ఈయనకి ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చాడు? లైబ్రరీకి ఇచ్చాడు. నేను చెప్పాను నీకు అర్థం కాదండి, ముందు తీసుకెళ్ళే అనవసరం అన్నాడు. అర్థం కాకపోతే ఏంటి నాయన, నేను చదివేశాను అన్నాడు. నిజంగా చదివేశారా అన్నాడు. సరే టెస్ట్ పెట్టాడు. ఏ వాల్యూమ్స్ ఏం తీసినా కూడా ఆ జ్ఞానం వస్తుంది దీంతో. మీకు అది అర్థం ఉంటుంది. వాళ్ళే అబద్ధం చెప్పరు ఋషులు. మాకు ఈ ఓంకార సాధన వల్లే వచ్చింది ఈ జ్ఞానం అంతా. మాకు చదివింది గుర్తుండటం లేదు, మాకేమీ లాభం లేదు, మా జీవితంలో నిరాశలు నిస్పృహలు. ఈ ఓంకార సాధన చేసి చూడండి, మీకు
కానీ ఎక్సర్సైజ్ ఒక రోజులో ఏం రాదు. బలం ఒక రోజులో వస్తున్న ఎక్సర్సైజ్ చేస్తే, రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి బలం వస్తుంది. మీరు రోజు చేసుకోవాలి ఇది పద్ధతిగా. ఇంకో పద్ధతిగా చేసుకోకండి. హనుమబాబు గారు అడిగారు మా పిల్లలకి ఒక పద్ధతిలో నేర్పండి అని. పద్ధతిగానే నేర్చుకున్నాను నేను. నేర్చుకోండి పద్ధతిగా. అందులో అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే మూడు సార్లు అన్నాక చేసే భావన. నా జీర్ణశక్తి పెరుగుతోంది, అకారం అనుకోగానే మీ జీర్ణశక్తి పెరుగుతోంది. ఏం జీర్ణశక్తి? ఆహారమే కాదు, ఏ విషయాన్నైనా డైజెస్ట్ చేసుకునేటటువంటి జీర్ణశక్తి పెరుగుతుంది. వివేకానంద గురించి ఇంకో ఉదాహరణ చెప్తాను నేను. ఇందాక నేను చెప్పాను ఆయన ఓంకార మందిరాలు ఉండాలి అని చెప్పిన రోజే ఒక సంఘటన జరిగింది. కొట్టుకున్నారు, కొట్టుకుని ఎవరైతే కొట్టుకున్నారో వాళ్ళలో ఒకటి చచ్చిపోయాడు. ఆ రోజు రాత్రి కొట్టుకున్నారు ఇద్దరు. అంతేట ఎవరిని పెట్టుకుంటారు? మళ్ళీ పెట్టుకున్నారు. ఆ పక్క గదిలో వివేకానంద ఉన్నాడు. ఇప్పుడు కోర్టులో సాక్ష్యం వచ్చే పని, ఆ పక్కన స్వామి ఉన్నాడండి, వివేకానంద ఉన్నాడండి, ఆయన అడిగితే చెప్తాడు. అవును, ఏదో వాదోపవాదాలు జరిగాయి అని ఆ వాదోపవాదాలు తమిళంలో జరిగిన వాదోపవాదాలు నేను మొత్తం చెప్పేది. ఈయనకి తమిళం రాదు, ఈయనకి కానీ అది గుర్తుంది పోయిందండి. దాన్ని బట్టి వాడికి ఉరి శిక్ష తప్పింది. ఆ రోజు వాడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి మీ అద్భుతమైనటువంటి ఆ గ్రహణ శక్తి, జ్ఞాపశక్తి, జోహార్లు, మరి ఆ జ్ఞాపశక్తి దీంతో వస్తుంది, యకారంతో వస్తుంది. వివేకానంద చెప్పుకున్నాడు అది. అందుకే ఆయన అడిగింది ఏంటి అంటే అసలు దేవుడు మందిరాలే అక్కర్లేదు, ఓంకార మందిరాలు ఉంటే చాలు, నా పిల్లలకి మజిల్స్ ఆఫ్ ఐరన్ అండ్ నెర్వ్స్ ఆఫ్ స్టీల్ వస్తాయి అని. కానీ చేస్తే కదా అంటే ఏమొస్తుంది? మనస్ఫూర్తిగా చేయాలి, మనస్సు దాని మీద లగ్నం చేసి చేయాలి. ఇది ఆయే. మీకు అర్థమవుతుందా? ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక సంస్థలైనా ఈ అకారం ఇందాక ఓమేనా అంతా అంతేనమ్మా. ఆధ్యాత్మిక శక్తి అంతా దాని మీదే ఆధారపడిందని. ఇంతకంటే మీకేం నిదర్శనాలు కావాలి? ఓ అది ఎవరికి తెలియదు కనుక విజ్ఞానం పిచ్చివాళ్ళలాగా ఈ సాధన చేయకుండా రోజుకి ఒకసారి రెండు సార్లు చేస్తే అవుతమ్మా. మీరు కనీసం 15-20 నిమిషాల పాటు చేసుకోండి, ఇది మిల్లిమిల్లిగా పెంచుకోండి. ఇదంతా కామన్ సెన్సే. ఇంకా 20 నిమిషాల కంటే మాత్రం ఎక్కువ చేసుకోకండి. ఒక సైకిల్ ఏంటి అంటే అన్నది 3 సార్లు చేస్తారు. చేశాక ఏం చెప్పుకోవాలి మీరు? నా జీర్ణశక్తి పెరుగుతోంది, అవగాహన శక్తి పెరుగుతోంది. ఆ భావన చాలా ముఖ్యం. మొత్తం ఆధ్యాత్మిక జగత్ ఏం చెప్తుంది అంటే యద్భావం తద్భవతి, నీ భావాన్ని బట్టి ఉంటుంది. కేవలం నీ భావాన్ని బట్టే మొత్తం జీవితం. అంచేత అయ్యి అంటున్నప్పుడు నా జీర్ణశక్తి పెరుగుతోంది, విషయాన్ని పూర్తిగా డైజెస్ట్ చేసుకునేటటువంటి శక్తి పెరుగుతోంది అని 3 సార్లు అనుకోండి. అది మళ్ళా గంటలు గంటలు అనుకోకర్లే, కానీ అన్నది ఏదో మనస్ఫూర్తిగా అనుకోండి. ఒక వివేకానందకైనా అంత గొప్పది అరవింద్. అతను ఒకసారి ట్రైన్లో వెళ్తూ ఉంటే అతనితో పాటు వెళ్తున్నటువంటి మిగతా వాళ్ళందరూ ప్యాకెట్ ఆడుకోవటం, సిగరెట్లు తాగుకోవటం అది చేసుకుంటూ మామూలుగా ట్రైన్లో ఏం చేస్తారో ఆ పనులు చేస్తున్నారు, గోళ చేస్తున్నారు. ఈ గోళలో అతను ఒక నవల చదివాడు. ఆ నవల అతను చదివింది ఏంటి అంటే వార్ అండ్ పీస్. ఇంత పెద్ద పుస్తకం, అందులో సుమారు 6,000 క్యారెక్టర్స్ ఉన్నాయి. టాల్స్టాయ్ రాసింది. టోటల్ చదివాడు అంతే. అక్కడ అదంతా ఒక గంటలో చదివేశాడు, పక్కన పడేశాడు. వీళ్ళకి అతన్ని ఏడిపించాలనిపించి నువ్వు ఇది నిజంగా చదివావా, లేకపోతే ఉత్తనే మమ్మల్ని పోదు కొట్టడానికి చదివానని అన్నావన్నాడు. కాదే బాబు నేను చదివానన్నాడు. తీశాడు పేజీ, పేజీ తీసి ఒక లైన్ చదివి దీని తర్వాత ఏమిటి అన్నాడు. అప్పుడు చెప్పాడు దీని తర్వాత ఇది. 6,000 క్యారెక్టర్స్ ఉన్నటువంటి నవల్ అది, పాత్రలు అంటే అసలు 6,000 పాత్రల్లో పేరు గుర్తుంచుకోవడమే కష్టం మనకి. చిత్ర ఇప్పుడు నేను మీకు అందజేసినటువంటిది మాత్రము అద్భుతమైనటువంటి విద్య. కానీ ఆ విద్యను మీరు ఉపయోగించుకుంటారో లేకపోతే మీరు ఏ బావి నీళ్లు తాగారో, మీరు తాగిన బావి నీళ్ళ బట్టి ఉంటుంది అది. కానీ ఒకవేళ తప్పుడు బావి నీళ్లు తాగినా నమ్మకం ఉంచుకుని కనుక లేదు నేను చేస్తాను ఒక నెలపాటు, కానీ మనసు పూర్తిగా చేయాలి. మనసు లేకుండా చేస్తే మాత్రం ఏం ఫలితాలు కాదమ్మా, అది మీరేం అనుకోకండి వస్తాయని. నేను చెప్పిన ఈ భావాలు, నేను చెప్పినటువంటి మహాత్ముల యొక్క పేర్లు గుర్తుంచుకోండి. వాళ్ళు సాధించినటువంటి దానికంటే కూడా మీరు ఖచ్చితంగా చాలా ఎక్కువ సాధించగలరు. అంటే అజీర్ణము, ఆ డైజెషన్, ఆ విషయాన్ని అవగాహన చేసుకునేటటువంటి శక్తి పెరుగుతోంది అనే భావంతో అది మూడు సార్లు అనుకోండి, నా జీర్ణశక్తి పెరుగుతోంది, ఈ విషయాన్ని అవగాహన చేసుకునే శక్తి పెరుగుతోంది, నా జీర్ణశక్తి పెరుగుతోంది, ఈ విషయాన్ని అవగాహన చేసుకునేటటువంటి శక్తి పెరుగుతోంది. మిగతా వాళ్ళు వీళ్ళు మీకు మాత్రమే కాదు నేను చెప్పేది, ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళ వాళ్ళ ఇళ్లలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఒకరోజు గుంటూరులో 1982 ఆ ప్రాంతంలో నాకు అర్ధరాత్రి ఒక ఫోన్ వచ్చింది, సీరియస్ గా ఆపరేషన్ చేయాలి, నేను రాయవెల్లూరు తీసుకెళ్లామన్నారు. తెనాల నుంచి వచ్చింది ఆ ఫోన్, ఆపరేషన్ కురుకులేసింది కడుపులో, ఆపరేషన్ చేయకపోతే బతకడమని. కానీ ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్లాలి దానికి మీరు 2-3 రోజులు టైం కావాలి వాళ్ళకి. డాక్టర్ ఏమో ఇమీడియట్ గా తీసుకెళ్ళమన్నాడు. మరి మాట్లాడి ఏం చేయాలి అని నేను వాళ్ళకి ఏం చెప్పుంటాను అనుకోను ఆయన, పేషెంట్కి ఇచ్చి అనుకోను ఆయన. ఇప్పటికీ ఆ పేషెంట్ జీవించి ఉన్నాడు, ఆపరేషన్ చేయించలే. ఇలా ఎన్నున్నాయో మీకు కావాలంటే కొన్ని వందల ఉదాహరణలు నా జీవితాల నుంచి నేను ఇవ్వగలను. కానీ నా ఉదాహరణలు ఏమి పనికిరావు, మీకు లాభించాలి, మీ జీవితంలో మార్పు రావాలి, మీ డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలి, మీ యొక్క సామర్థ్యం పెరగాలి, అది నా కోరిక. ఊ అంటున్నప్పుడు ఏమనుకోమన్నాను, రక్త ప్రసరణ కరెక్ట్ అవుతుంది, నాడీ మండల వ్యవస్థ కరెక్ట్ అవుతుంది, రక్తము రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది, నాడీ మండలం వేరుగా ఉంది, ఈ నాడీ మండలమే తర్వాత కుండలిని సాధనకు ఉపయోగపడుతుంది. తర్వాత తర్వాత ఎప్పుడో 1 సంవత్సరం పాటు మీరు ఇదంతా చేసుకోగలిగితే, కానీ ఇంత మాత్రమే మీరు చేసుకున్నారనుకోండి, మళ్ళా ఓం అనకండి మధ్యలో, ఆ అంటే ఆయే అనండి, ఊ అంటే ఊవే అనండి. ఊ అన్నాక ఏమనుకోమని చెప్పాను, బ్లడ్ సర్క్యులేషన్ పెర్ఫెక్ట్ అవుతుంది, నాడీ మండల వ్యవస్థ పెర్ఫెక్ట్ అవుతుంది, నరాల బలహీనతలు పోతాయి, ధైర్యం వస్తుంది. ముందు 90% మనం పెరిగితనం, ఎందుకంటే మన నరాలు ఉన్నాయని మనకి తెలియదు. డాక్టర్లకి ఈ కాలపు డాక్టర్లు బ్లడ్ సర్క్యులేషన్ గురించి మాత్రమే చెప్తున్నారు తప్ప నర్వ్స్ గురించి మాట్లాడలేదు. కానీ ఊ అనేది నర్వ్స్ యొక్క శక్తిని సామర్థ్యాన్ని పెంచుతుంది. దాని తర్వాత ఏం చెప్పాను నేను, ఇది 3 సార్లు అనుకుంటే ఏం చేయాలి, సత్యాన్ని గ్రహించే శక్తి. మిమ్మల్ని ఎవరు మోసగించలేదు, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కావాలని దేశకాల పరిస్థితులకు అనుగుణ్యంగా మీరు మోసపోవాలంటే మోసపోవచ్చు. దయానంద సరస్వతికి విషయం ఇచ్చారు ఒకసారి, ఆ విషయం డైజెస్ట్ అయిపోయింది. రెండోసారి ఎప్పుడో మళ్ళా విషయం ఇచ్చాడు, ఈసారి అతను చచ్చిపోవాలనుకున్నాడు. ఆయనే తెలుసు ఎవడు ఆయనకు విషయం ఇచ్చాడు, నేపాల్ నుంచి వచ్చేటటువంటి ఆ వంటవాడిని పిలిచి 200 రూపాయలు ఆ కాలంలో ఇచ్చి, నాయన నువ్వు ఇక్కడ ఉంటే నా శిష్యులు నేను చంపేస్తాను, నాకు విషయం ఇచ్చావని, నువ్వు వెళ్ళిపో నేను చనిపోవాలని. అంటే ఆయనకు తెలుసు విషయం ఇచ్చాడని అర్థమవుతుందా, మనం ఎక్కడున్నామో ఆ క్షేత్రానికి యొక్క, నాకు ఈ క్షేత్రానికి రావాల్సినటువంటి ఆకర్షణ ఎందువల్ల వచ్చింది అంటే, 1 సంవత్సరం కిందటి వరకు నాకు అమ్మ గురించి తెలియదు. ఒంగోలులో నేను ఏదో మా సాధనలు అవి చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్యకర్త రామకోటేశ్వరరావు గారు అమ్మ గురించి ఒక పుస్తకం ఇచ్చారు. ఇస్తే అమ్మకు కూడా విష ప్రయోగం జరిగింది. జరిగితే ఆవిడ 2-3 ఏళ్ళు నాకు కరెక్ట్ ఇప్పుడు గుర్తులేదు, చాలా బాధపడింది. అప్పుడు ఆమె భక్తులు వాళ్ళు కూడా, అమ్మ నువ్వు ఇలా బాధపడుతున్నావు అంటే ఇప్పుడు కాదురా ఈ బాధ, నాకు విషయం ఇవ్వాలని అతను 5 ఏళ్ల నుంచి ఆలోచిస్తున్నాడు, అప్పటి నుంచి నాకు ఈ బాధ ఉంది అంటుంది. యోగ విద్య అంటే మన ఆలోచనలు, మన వాక్, మన ఆచరణ ఒకే రకంగా ఉండటము. దానికి శబ్దశక్తిని ఉపయోగించుకుని, ఆ ఉ మా అనే 3 శబ్దములను ఉపయోగించుకుని మనము యోగ సాధనకి మొదలెడుతున్నాం. ఈ యోగ సాధనలో భావాలు చాలా ముఖ్యం. ఒక కుర్రాడు పరీక్ష రాస్తాడు, ఆ పరీక్ష రాయటంలో అతని ఉద్దేశం ఏంటంటే నాకు సబ్జెక్ట్ బాగా రావాలి, ఈ విషయాన్ని నేను బాగా అవగాహన చేసుకోవాలి, ఈ విషయంలో నన్ను మించిన వాడు ఇంకోటి ఉండకూడదు అనేటటువంటి తాపత్రయంతో జరుగుతాడు. ఇంకోడు చదువుకోవాలి, చదువుకుంటే మంచిదిట, నా తల్లిదండ్రులు నన్ను చదివిస్తున్నారు అందుకని చదివితే పాస్ అవుతే వాళ్ళు బాధపడరు, నా జీవితానికి మంచిది అని చదువుతాడు. ఇంకోడు అసలు చదువు మీద మనస్థే ఉండదు. వీళ్ళు ముగ్గురు క్లాస్ అటెండ్ అవుతారు, తేడా వస్తుంది కదా క్లాసులో. ఈ విద్యలో నేను నిష్ణాతుడిని అవ్వాలి అనుకుని చదివేటటువంటి వాడు చాలా ఏకాగ్రతతో వింటాడు పాఠాన్ని. వింటమే కాకుండా తర్వాత అధ్యాపకుణ్ణి ఇంకా ఇంకా నేర్చుకోవాలని ప్రశ్నిస్తూ వెళ్తాడు. పాస్ అవ్వాలి, ఇది సిలబస్, ఇది నేర్చుకుంటే చాలు అనుకునేటటువంటి వాడు టీచర్ చెప్పింది జాగ్రత్తగా వింటాడు. అందులో ముఖ్యమైనటువంటి పాయింట్లు ఏంటి అని అడుగుతాడు, అంతా నేర్చుకోవడానికి ట్రై చేయడు కానీ నేర్చుకుంటాడు ముఖ్యమైనటువంటి పాయింట్స్, పాస్ అయిపోతాడు. ఇదంతా ఎందుకురా బాబు అనేవాడు అతి కష్టం మీద పాస్ అవుతే పాస్ అవుతాడు, లేకపోతే ఫెయిల్ అవుతాడు. ఒకే టీచర్ మూడు విభిన్న మనస్తత్వాల వల్ల ఫలితాలు మారిపోతున్నాయి. ఈ యోగ సాధనలో కూడా అంతే. ఈ యోగ సాధన వల్ల భారతదేశ సంస్కృతి ఈనాటికి కూడా గత సుమారు 3000 సంవత్సరాల బట్టి ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక పురోగమనము లేనటువంటి జాతిగా మనం జీవిస్తున్నాం. జీవిస్తున్నా కూడా మన ఋషుల యొక్క దివ్య తేజస్సు ఇప్పటికీ భారతీయతకు భారతీయులకు ఆ గౌరవం ఇస్తోంది. అది మధ్య మధ్యన ఒక మెరుపులు మెరుస్తూ ఉండొచ్చు, ఓ వివేకానంద అను, ఓ అరవిందు అను, ఓ బుద్ధుడు అను, ఓ శంకరాచార్యులు వారను, మెరుపులు మెరవటమే తప్ప మన ఆధ్యాత్మిక అంధకారంలో ఏ విధమైనటువంటి వెలుగు రాలే. ఎంతమంది మహానుభావులు వచ్చినారు, రామానుజాలు వచ్చేవారు, రకరకాలైనటువంటి మహానుభావులు, అవధూతులు ఉన్నారు అందులో, సిద్ధ పురుషులు ఉన్నారు, ఇన్ని రకాలు ఉన్నా వీళ్ళందరూ కూడా ఆధారం ఈ ఓంకార సాధనే. ఓంకార సాధన అంటే ఆ మంటం కాదు, ఓంకార సాధన అంటే ఆలోచనలు మకారం వల్ల, వాక్ ఉకారం వల్ల, అకారం వల్ల ఆచరణ మారుతుంది. ఇవి మూడు. కంప్యూటర్ ఆన్ అవ్వాలన్నా, ఫ్యాన్ ఆన్ అవ్వాలన్నా, ఏ ఎలక్ట్రిక్ పనిముట్టు ఆన్ అవ్వాలన్నా, ఉపయోగించుకోవాలన్నా, అది హీటర్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఇంకా రేపు కొత్త కొత్త యంత్రాలు కనిపెట్టబడవచ్చు కరెంట్లో, కానీ అవన్నీ కూడా 3-point plug తోనే ఆన్ అవుతాయి, పాజిటివ్ నెగటివ్ న్యూట్రల్. అలాగా మొత్తము జీవితము ఈ మూడింటితో ఆన్ అవుతుంది. మొట్టమొదటిది ఏంటి అంటే ఆలోచనలు, రెండవది ఏంటి, ఆలోచనలు వాక్కుగా మారాలి, ఆ వాక్ ఆచరణగా మారాలి. అది మీరు చేస్తున్నది అర్థం చేసుకోండి ఓంకార సాధనలు. దీంట్లో మీరు మూడు విధానాలుగా మిమ్మల్ని మీరు సవరించుకుంటూ ఉంటారు. మొట్టమొదటిది ఏంటి అంటే నా జీర్ణ ప్రక్రియ కరెక్ట్ గా ఉన్నది, నేను అన్ని అర్థం చేసుకుని జీర్ణం చేసుకోగలుగుతున్నాను. ఇది అనుకోవాలి మీరు ఆ అన్న తర్వాత. నిన్న చెప్పాను నేను ఇది చాలా ముఖ్యం ఆ అని 3 సార్లు అంటారు మీరు. ఆ శ్వాస మీరు ఎలా పీల్చుకుంటారో, ఎలా వదులుతారో, అదంతా ఇంపార్టెంట్ కాదు. అసలైన ఇంపార్టెంట్ ఏంటంటే ఆ అనే శబ్దము. ఆ శబ్దము 3 సార్లు ఉచ్చారణ చేసిన తర్వాత ఏం భావన రావాలి మనలో, నా జీర్ణశక్తి పెరుగుతోంది. భౌతికమైనటువంటి జీర్ణశక్తి గ్యారంటీగా పెరుగుతుంది, దాంట్లో మీరేం అనుమాన పడక్కర్లేదు. యూ ఆస్క్ ఎనీ డాక్టర్, ఏ ఫిజియోథెరపిస్ట్నైనా మీరు ఆ అంటున్నప్పుడు మీ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు చెప్పండి, వాడు ఒప్పేసుకుంటాడు. కరెక్ట్. ప్రశ్న తినదరగటం కాదు, చదివింది అరగటం. మనం ఏ శాస్త్రాలు చదువుకుంటున్నామో, ఏ సబ్జెక్టులు నేర్చుకుంటున్నామో అది అరగాలి. అంటే ఇది మీరు ఈ 2 మాటలు అనుకుంటారు, నా జీర్ణశక్తి ప్రబలమవుతోంది, అభివృద్ధి చెందుతోంది, విషయాలు జీర్ణమవుతున్నాయి, సబ్జెక్ట్ డైజెస్ట్ అవుతోంది, ఇవి 2 అనుకున్నాక ఉకారం చేస్తారు. ఇది 3 సార్లు చేస్తారు మీరు. 3 సార్లు అన్న తర్వాత ఏం చెప్పాను నేను మీకు, 2 అనుకోవాలి మీకు. మీ రక్త ప్రసరణ శుద్ధి చెందుతోంది, నాడీ మండలము గట్టిపడుతోంది, మజిల్స్ ఆఫ్ ఐరన్, నర్వ్స్ ఆఫ్ స్టీల్, ఇది జరుగుతుంది. మీరు అంతే అయిపోతుందా అంటేనే అవుతాయి, అనకపోతే ఏమవుతాయి. ఇంకేత 2, రక్తము పరిశుద్ధమవుతోంది, రక్త మండల వ్యవస్థ పరిశుద్ధి అవుతుంది. దాని తర్వాత ఏంటి, నరాలు బలవంతం అవుతున్నాయి. వివేకానంద కోరిక అది అసలు ఓంకార మందిరాలతో ఎటువంటి యువకులు రావాలి అంటే, యువతులు రావాలి అంటే మజిల్స్ ఆఫ్ ఐరన్, నర్వ్స్ ఆఫ్ స్టీల్, ఇనుముతో చేసినటువంటి కండరాలు, స్టీల్తో చేసినటువంటి నరాలు. ఇది అన్న తర్వాత మకారం మూడు సార్లు అంటారు మీరు. ఆ మూడు సార్లు అన్న తర్వాత ఏంటి, సత్యమును గ్రహించే శక్తి వస్తున్నది, సత్యమును గ్రహించే శక్తి వస్తున్నది. సత్యం అర్థమవుతుంది మీరు చదువుతున్నటువంటి సబ్జెక్టులో, జరుగుతున్నటువంటి సంఘటనలో, జీవితంలో. చాలాసార్లు మనం నిర్ణయించుకోలేకపోతాం ఏం చేస్తే బాగుంటుంది, ఇది చేద్దామా అది చేద్దామా, ఇది చేద్దామా అది చేద్దామా, నేను ఏం చేస్తున్నా కూడా నాకు సవ్యమైనటువంటి ఫలితాలు రావటం లేదు. అప్పుడు ఈ సంకల్పం, నాకు సత్యము అర్థమవుతోంది, నేను సవ్యంగా అవగాహన చేసుకోగలుగుతున్నాను సత్యాన్ని, చివరికి అసలు ప్రపంచంలో ఉన్నటువంటి ఆ సత్తిని కూడా మనం అర్థం చేసుకునేటువంటి స్థితికి దీంతో వెళ్ళిపోతాం. ఇది చేసుకున్న తర్వాత మీరు 2 నిమిషాల పాటు ఖచ్చితంగా మౌనంగా ఉండి ఈ ప్రక్రియని మీ శరీరంలో గమనించండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్పింది. మీరు మౌనంగా కూర్చుంటే ఏమవ్వదు, మీరు మౌనంగా కూర్చుని 2 నిమిషాల పాటు ఈ 3 ప్రక్రియలు మీ శరీరంలో జరుగుతూ ఉంటాయి. జీర్ణ ప్రక్రియ, దాని తర్వాత రక్త ప్రసరణ, నాడీమండల వ్యవస్థ కరెక్ట్ అవ్వటం, దాని తర్వాత సత్యాన్ని ధారణ చేసేటువంటి బ్రెయిన్, ఈ 3 ఇది చేయగానే ఒక కదలిక ఏర్పడుతుంది, గ్యారంటీగా కదలిక ఏర్పడుతుంది. మనకి తెలియదు కానీ మనం ఆహారం తింటాం, అరుగుతుంది, మాత్ర వేసుకుంటాం, మాత్ర ఏం చేస్తుంది, మీ శరీరంలో ఎక్కడ రోగగ్రస్తమైనటువంటి భాగం ఉందో అక్కడికి వెళ్ళిపోయి రక్త ప్రసరణలు దాన్ని సవరిస్తుంది. కానీ మనకు అనుభవం ఉండటం లేదుగా, కానీ మాత్ర వేసుకోగానే జరిగే ప్రక్రియ అది. ముందది మీ ఆహారంతో పాటు రక్తంలోకి వెళ్ళిపోయి, రక్తంలోకి వెళ్ళిపోయి మీ శరీరంలో ఎక్కడ రోగగ్రస్తమైనటువంటి పార్ట్ ఉన్నదో అక్కడికి వెళ్ళి దాన్ని రోగ నివారణ చేస్తుంది. అలాగే ఆ అనే అక్షరాలు మీరు నాటుకుంటున్నారు. ఇది నాటుకోవటం వల్ల మీ శరీరంలో వచ్చేటటువంటి ఎలాంటి మార్పులు వస్తున్నాయి అన్నది మీరు పూర్తి ఏకాగ్రతతో గమనించాలి. అంటే మొత్తం ఈ ఓంకార సాధనకి ప్రాణం ఏంటి అంటే ఈ మౌనం. అందుకే దీన్ని ఏమంటారు, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. భగవంతుడి యొక్క తత్వాన్ని కూడా మౌనంతో వ్యాఖ్యానించవచ్చు. అసలు ఇంకా చెప్పవలసింది ఏంటి అంటే, మౌనంతోనే భగవంతుడిని నువ్వు వ్యాఖ్యానం, వ్యాఖ్యానం అంటే మీకు తెలుసు కదా ఎక్స్ప్లెనేషన్, వ్యాఖ్యానం అంటే వచ్చిన ఒక ఫార్ములా చెప్పడం కాదు, పూర్తిగా విషదంగా విస్తృతంగా ఒక విషయాన్ని మనం చెప్పగలిగితే దాన్ని వ్యాఖ్యానం అంటాం. భగవంతుడి యొక్క వ్యాఖ్యానం మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే మౌనంలో అర్థమవుతుంది. అది మీరు ఈ 3 ఆవు మా అన్న తర్వాత, నా జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ, నాడీమండల వ్యవస్థ, నా మస్తిష్కము సత్యము ధారణం చేయిస్తోంది అనేటటువంటి భావనతో ఎప్పుడైతే మీరు చేసుకుని మౌనంగా ఉంటారో ఆ 2 నిమిషాలు కంప్లీట్ మౌనం అనమాట. ఇంకా మీరేమి చేయొద్దు, అబ్జర్వ్ చేయండి. ఇది చేస్తున్న తర్వాత ఆసనాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. మన భారతీయ ఆధ్యాత్మికతలో ఆసనాలు, ప్రాణాయామము, ముద్రలు, ఇవి 3 చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఒక విధమైనటువంటి ప్రాణాయామమే. మీకు అది ప్రాణాయామం లాగా అనిపించటం లేదు, ఎందుకంటే ఊపిరి తీల్చుకోండి, ఊపిరి ఆపండి అని నేనేం చెప్పటంలే, చెప్పను కూడా. ఎందుకంటే ఆ ఊ మాలే మీకు కావాల్సినటువంటి బ్రేక్ ఇచ్చేస్తాయి ఇది ప్రాణాయామానికి. ఈ ప్రాణాయామంలో చాలా ముఖ్యమైనది ఏంటంటే మీ ఆసనం చాలా ముఖ్యమైనటువంటిది. చాలా మందికి ఆసనం అంటే ఏమనుకుంటారు అంటే ఒకళ్ళు చేతులు పెట్టుకుని కూర్చోవటం అని, అది మాత్రం ఆసనం కాదు. ఆసనం అనేటటువంటిది మనస్సుకి సంబంధించినటువంటి ఒక స్థితి. ఉదాహరణ చెప్తాను నేను. కాలేజీలో ఒకసారి ఇవాళ బంద్ అని పేపర్లో ప్రకటించబడింది. లెక్చరర్స్, టీచర్స్, స్టాఫ్ మెంబర్స్ అందరూ వచ్చేసారు కాలేజీకి. పేపర్లో ఏం పడింది, ఇవాళ బంద్ అని. ఒక వ్యక్తి ఇవాళ సెలవు ఉంటే బాగుండు, అందరికీ అంతే కదా, టీచర్స్కి సెలవు ఉంటే బాగుంది అనిపిస్తుంది, పిల్లలకి సెలవు ఉంటే బాగుంది అనిపిస్తుంది. అక్కడ చేరిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే ఇవాళ సెలవు అంటే బాగుంటుంది, మాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, మేము ఆ పనులు చేసుకోగలుగుతాం, ఈ పనులు చేసుకోగలుగుతాం, భలే అవకాశం వచ్చింది, ఇవాళ సెలవు ఉంటే బాగుండు బాగుందని అనుకుంటున్నారు. ఈ లోపల ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి ఇవాళ సెలవు ఇవ్వబడదు అంటాడు. చాలా మంది అక్కడ ఏమనుకుంటున్నారు, చాలా మంది కాదు అందరూ అనుకుంటున్నారు. కానీ ఎవడో ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి వచ్చి ఏమన్నాడు, వాళ్ళ చదవలేదు అన్నాడు. అందరూ నోరు మూసుకున్నారు. వాళ్ళ వాళ్ళ క్లాసులకి స్టూడెంట్స్ క్లాస్ కడిపారు, లెక్చరర్స్ క్లాస్ కడిపారు, క్లర్క్స్ అందరూ క్లాస్ కడిపారు. ఎవడో వ్యక్తి ప్రిన్సిపాల్. ఆ మాటకి ఎందుకు శక్తి వచ్చింది, ప్రిన్సిపల్ ఆసనం మీద కూర్చున్నాడు కనుక. మీకు భావం అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఆసనాల్లో ఉన్నవాళ్ళే. ఒకడు ఏ ఆసనంలో ఉన్నాడు, క్లర్క్ ఆసనంలో ఉన్నాడు. ఇంకోడు ఏదో కెమిస్ట్రీ లెక్చరర్ ఆసనంలో ఉన్నాడు. ఇంకోడెవడో ఎకనామిక్స్ ఆసనంలో ఉన్నాడు. ఇంకోడెవరో వాచ్మెన్ ఆసనంలో ఉన్నాడు. ఇంకోడెవడో ప్యూన్ ఆసనంలో. వీళ్ళందరూ కలిసి అక్కడ మాకు సెలవు వస్తే బాగుండు 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 బాగుండు. ఈ ఆసనాలన్నీ ఎగిరిపోయి ఏ ఆసనం గెలిచింది, ప్రిన్సిపాల్ ఆసనం గెలిచింది. ఆ ప్రిన్సిపాలే వచ్చాడు అనుకో, ఇవాళ నేను సెలవు ఇచ్చేస్తున్నాను అన్నాడు అనుకో. అంటే వ్యక్తులు వాళ్లే. ఆ మనిషే ఇప్పుడు ప్రిన్సిపాల్ గా ఉన్నవాడు ప్రాబబ్లీ 2 ఏళ్ల కిందట అదే కాలేజీలో సీనియర్ లెక్చరర్ ఏమో. కానీ వాడు మాటకి విలువలే. వాడు ఎక్కడ కూర్చుంటే కూర్చునేటటువంటి ఆసనాన్ని బట్టి విలువ వస్తుంది. ఆసనం అంటే అర్థమైందా? ఇప్పుడు మీరు అది అర్థం చేసుకోండి. మీరు ఏ స్థితిలో కూర్చుని ఆ మాట అంటారో దాన్ని బట్టి మీకు విలువ పెరుగుతుంది. మీరు ఏ ఆసనంలో కూర్చున్నారు అంటే ఆ ఆసనం అన్నమాట. సరస్వతీదేవి జ్ఞానం కావాలి అంటే హంస ఆసనం కావాలి, దాన్నే వాహనం అన్నారు. సుబ్రహ్మణ్య స్వామి దేవతల యొక్క సేనానాయకుడు, ఏ ఆసనం? మయూరాసనం. ఇదే మయూరాసనం కనుక వేయగలిగితే సేనాధిపతిత్వం లభిస్తుంది. హంస ఆసనం, హంస ఆసనం అని ఉంటుంది, మీకు తెలిసినా తెలియలేమో. మయూరాసనంలో కాళ్ళు పైకి వెళ్ళేస్తాయి, 2 అరచేతుల మీద వాడి బరువు ఉంటుంది. హంసాసనంలో కాళ్ళు కిందనుంటాయి. మిగతాదంతా మయూరాసనం పోదే. అందులో సరస్వతీదేవి యొక్క జ్ఞానం వస్తుంది. ఇప్పుడు అందరికీ కావాల్సింది ఏంటి? ఏ ఆసనంలో వస్తుంది? లక్ష్మీదేవి ఎందులో నుంచుని ఉంటుంది? పద్మాసనంలో నుంచుని ఉంటుంది. చేత ధనం కావాలంటే ఏ ఆసనం వేసుకోవాలి మీరు? అంచేత ఈ మొత్తం సృష్టిని శాసించేటటువంటి ఆసనము పద్మాసనం. అంచేత మీకు పద్మాసనం వేయటం వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే ధనం మీ వద్దకి ప్రవహిస్తూ రావాలి. అప్పుడు మీరు ఆ మానసిక స్థితిలో ఉన్నట్టు. అది చాలా విచిత్రమైనటువంటి మానసిక స్థితి పద్మాసనం అంటే. ఉత్తినే కూర్చోటం కాదు. ఇప్పుడు ఒక యోగి పద్మాసనంలో కూర్చుంటాడు. వచ్చిన కుర్రాడు, మాస్టర్ చూడండి నేను చాలా మంది ఇళ్లలో నేను వెళ్తే పిల్లలు మేము పద్మాసనం వేసి కూర్చుంటాం మాస్టర్ అని పద్మాసనం వేసేస్తారు. చాలా బాగా వేస్తారు. కానీ వాళ్ళు యోగులు అంటావా మనం? యోగులు కాదు కదా. కానీ యోగి పద్మాసనంలోనే కూర్చుంటాడు, ఆ పాప పద్మాసనంలోనే కూర్చుంటుంది. మరి తేడా ఎక్కడొచ్చింది? మానసిక స్థితిలో తేడా రావాలంటే మీరు పద్మాసనం ఇవ్వాలని నేను మీకు చెప్తాను. చెప్పినప్పుడు ఆ మానసిక స్థితి మీకు అర్థం అవ్వాలి. ఎందువల్ల అంటే పద్మాసనం అంత ఇంపార్టెంట్. మన దేవతలందరూ కూడా పద్మం మీద కూర్చునే చూపించబడతారు. చేతులైనా పద్మం ఉంటుంది, లేకపోతే వాళ్ళు కూర్చున్నదే పద్మం మీదైనా ఉంటుంది మన దేవతలందరూ. అది ఎందుకు అని మనం ఆలోచించాం. ఎందుకు అంటే మీరు పద్మాసన మానసిక స్థితిలో ఉన్నప్పుడే దేవతలు మీలోకి దిగుతారు. కానీ పద్మాసన మానసిక స్థితి పద్మాసనం వేసుకుంటే సులభంగా వస్తుంది. పద్మాసనం వేసుకోకపోయినా మీరు ఆ మానసిక స్థితిలో ఉండవచ్చు. ఇప్పుడు ప్రిన్సిపాల్ ఉన్నాడు, ఇంట్లో కూడా ప్రిన్సిపాలేగా కదా. కానీ వాడు ప్రిన్సిపాల్ గా ఏదైనా ఒక దాని మీద సైన్ పెట్టాలి అంటే ఎక్కడికి వచ్చి పెడతాడు? ఇంట్లో పెట్టారు, కాలేజీకి వచ్చి పెడతాడు. అక్కడ ప్రిన్సిపాల్ అనేటటువంటి ఆసనం మీద కూర్చుని పెడతాడు. కానీ ఆ మానసిక స్థితి అతనికి ఇంట్లో కూడా ఉంది, బయట ఉంది, సినిమా చూస్తున్నప్పుడు కూడా ఉంది. అంటే చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆసనం అనేటటువంటిది మీరు నిరంతరం వేసేటటువంటి ఒక ప్రక్రియ. పొద్దున మీరు ఓంకారం చేస్తున్నప్పుడే ఆసనం వేసుకుంటారు అనేది కాదు. అప్పుడు ఆ ఆసనము చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. కానీ ఆ మానసిక స్థితి మీకు నిరంతరం ఉండాలి. ఇంతవరకు అందరికీ అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఆసనం అనేటటువంటిది ఒక మానసిక స్థితి. కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ కుర్చీలో కూర్చుంటాడు, అది ఆసనం, కలెక్టర్ యొక్క ఆసనం. చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ ఆసనంలో కూర్చుంటాడు. మీటింగ్ సరి చేయాలి అంటే చీఫ్ మినిస్టర్ అని ఎక్కడ రాసి ఉంటుందో అక్కడ కూర్చుంటాడు. ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఎక్కడ కూర్చుంటాడు? ప్రైమ్ మినిస్టర్ కూర్చొని కుర్చీలో కూర్చుంటాడు. డాక్టర్ ఉన్నాడు హాస్పిటల్లో, ఎక్కడ కూర్చుంటాడు? తన ఆసనంలో కూర్చుంటాడు. కాంపౌండర్, కాంపౌండర్ ఆసనంలో కూర్చుంటాడు. అర్థమవుతుంది కదా? వాచ్మెన్, వాచ్మెన్ ఆసనంలో కూర్చుంటాడు. ఆసనం అంటే అర్థమవుతుంది కదా, మీరు చేయవలసినటువంటి పనికి ఎక్కడ కూర్చుంటే బాగుంటుందో అక్కడ కూర్చుంటారు. ప్రిన్సిపాల్ వాచ్మెన్ కుర్చీలో కూర్చోడు, గేట్ బయట ఒక కుర్చీ వేసుకుని కూర్చోడు. వాచ్మెన్ ప్రిన్సిపాల్ కుర్చీలో కూర్చోడు. ఇంచేత ఆ ఆసనంలో చేయవలసినటువంటి పనులు వేరు, ఈ ఆసనంలో చేయవలసినటువంటి పనులు వేరు. ఆసనం అంటే అర్థమవుతుంది కదా. ఇంచేత ఆసనం అనేటటువంటిది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అది శరీరానికి సంబంధించింది మాత్రము కాదు. కానీ శరీరం అక్కడ ఉండకపోతే దానికి విలువ ఉండదు. కాలేజీకి సెలవులు ఇచ్చేశాక కాలేజీ రీఓపెన్ అవుతోంది, ఇంకా ప్రిన్సిపాల్ రాలేదు. వాచ్మెన్ వచ్చాడు, క్లర్క్లు వచ్చారు, వాళ్ళు ప్రిన్సిపాల్ రూమ్ తీసి తుడుస్తున్నారు. ఇందులో ఒకతనికి అల్సర్ వచ్చింది, కూర్చోకూడదు సాధారణంగా ప్రిన్సిపాల్ కుర్చీలో ఎవరు కూడా. కానీ ఆ వాచ్మెన్ ఏం చేశాడు, ఇంకా రాలేదు కదా ప్రిన్సిపాల్, అలసిపోయాం కదా అని కూర్చున్నాడు. పక్కన ఉన్నటువంటి క్లర్క్స్ క్లీన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎందుకు కాస్త పక్కన ఉన్నారు. ఈ లోపల ఒకడు గది లోపలికి వచ్చాడు అడ్మిషన్ కోసం అని, వాడు పిల్లవాడి అడ్మిషన్ కోసం అని. నిజంగా జరిగినటువంటి సంఘటన ఇది మా కాలేజీలోనే. అతనేంటి, డిఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరుకి. అక్కడ వాచ్మెన్ కూర్చుని ఉన్నాడు ప్రిన్సిపాల్ సీట్ లో. ఈయన లోపలికి వచ్చాడు, ఏమనుకుంటాడు, సార్ మా వాడికి సీట్ కావాలి సార్ అన్నాడు. ఆసనం యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుందా మీకు? అంచేత మీరు రేపు పద్మాసనంలో కూర్చున్నప్పుడు దేవతలు కూడా మీ దగ్గరకు వచ్చి అడగొచ్చు, సార్ ఏదో మీరు ఆవు మా చేస్తున్నారట, అదేంటో మాకు తెలీదు, మాకు చెప్పండి అని. ఆసనం అంటే ఏంటో అర్థమైందా మీ మనస్సుల్లో? చాలా మంది ఆసనాలు అవి నేర్చుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఆసనాలు వేస్తున్నప్పుడు మీ మనస్సులు మారాలి అని తెలియటంలే. ఒక్కొక్క ఆసనము ఒక్కొక్క మానసిక స్థితిని తెలుపుతుంది. చివరికి ఆసనాలు చాలా కరెక్ట్ గా మీరు వేసి ఆ మానసిక స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని ముద్రలు అంటాం మనం. ముద్ర అనేది ఆసనాలే. ఆ ఆసనాలు ఏంటి అంటే మీరు పర్ఫెక్ట్ ఆ మానసిక స్థితిలో వెళ్ళిపోగలిగారనుకోండి, దాన్ని ముద్ర అంటాం. ఆ ముద్రలను మీరు మొత్తం శరీరంతో చేయక్కర్లే, చేతి వేళతో చేసేయవచ్చు. ఒక మనిషిని బయటకు గెంటేయాలి అంటే ప్రిన్సిపాల్ కుర్చీ నుంచి లేచి వాడిని పట్టుకుని ఇలా లేపి అలా విసరక్కర్లే, ఏం చెప్పాలి, వెళ్ళిపోతాడు అంతే కదా. నువ్వు ఇంకా మాట్లాడక వెళ్ళిపో అన్నాడు అనుకో, నోటితో కూడా చెప్పక్కర్లే. అర్థమైన ఇది ముద్ర. నువ్వు ఉండు అంటే ఇలా అంటే అనగా ఏమంటావు అంటే, చేత్తో మీ యొక్క భావాలు జరిగేటట్టు చూసుకోవచ్చు. మీరు మీకు తెలిస్తే ఎలా చేయాలి, దాన్ని ముద్రలు అంటాం. అన్నిటికంటే జ్ఞానము తెచ్చుకోవటానికి, ముఖ్యంగా ప్రపంచంలో మీరు చాలా హాయిగా బతకటానికి ఒక ముద్ర ఇవాళ అర్థం చేసుకోండి. పద్మాసనంతో పాటు ఆ ముద్ర వేస్తామనం, ఆ ముద్రని చిన్ముద్ర అంటాం, లేకపోతే జ్ఞానముద్ర అంటాం. ఇది మీరు ఇలా పెడితే అన్నీ అయిపోతుందా? ఒకడు చేసిన పని మీకు చాలా బాగా నచ్చిందనుకో, అప్పుడు ఏమంటారు మీరు? అంటారా అందరా, మీకు తెలియదు ఇది జ్ఞానముద్ర అని, ఇది మీ జ్ఞానాన్ని తెలుపుతోందని. కానీ ఎప్పుడైతే మీకు వాళ్ళు చేసిన పని నచ్చిందో ఏమంటారు, ఏంటిది జ్ఞానముద్ర అంటే ఏంటి, నీకు జ్ఞానం ఉంది, నువ్వు చేసింది కరెక్ట్గా చేశాను ఆయన, నువ్వు బుద్ధిడు కాదు అని చెప్పడం. అంతే ఇవంతా కూడా మనం తెలియకుండానే